విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురదిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. యా కుందేందుతుషారహారథవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్యాపక. సమస్త సన్మంగళాన్ని సంతు. నారద, భగీరథుడు ఆ గంగాభవానిని స్నానం చేసేటప్పుడు భక్తితో స్తోత్రం చేశాడు. అద్భుతం ఆ స్తోత్రం. ఆ గంగా ధ్యానం విను, చెవిలో పడినంత మాత్రం చేతనే నీ సకల దోషాలు పోతాయి. శ్వేత చంపక వర్ణాభాం గంగాం పాప ప్రణాశినీం కృష్ణ విగ్రహ సంభూతాం కృష్ణతుల్యాం పరాం సతీం వహిని శుద్ధాం సుఖాధానాం రత్నభూషణ భూషితాం శరత్పూర్ణేందు శతక ప్రభాదుష్టకళేవరాం ఈషద్ధాస్య ప్రసన్నాస్యాం శశ్వత్ సుస్థిర యౌవనాం నారాయణ ప్రియాం శాంతాం సత్సౌభాగ్య సమన్వితాం బిభ్రతీం కవరీభారాం మాలతీ మాల్య సంయుతాం సింధూర బిందులలితాం సార్ధం చందన బిందుభిః కస్తూరీ పత్రకం గండే నానాచిత్ర సమన్వితం పక్వబింబ సమానైక చార్వోష్ఠపటు ముక్తమం ముక్తాపంక్తి ప్రభాదుష్ట దంతపంక్తి మనోహరాం సుచారు వక్త్రనయనాం సకటాక్ష మనోరమాం కఠినం శ్రీఫలాకారం స్తనయుగ్మం చ బిభ్రతిం బృహత్స్రోణీం సుకఠినాం రంభాస్తంభ వినిందితాం స్థలపద్మప్రభాదుష్ట పాదపద్మయుగంధరాం రత్నాభరణ సంయుక్తం కుంకుమాక్తం సయావకం దేవేంద్ర మౌళి మందార మకరంద కణారుణాం సురసిద్ధ మునీంద్రాది దత్తార్ఘ్యై సంయుతం సదా తపస్సి మౌలిని కరభ్రమశేణి సంయుతం ముక్తిప్రదం ముముక్షాణాం కావినాం సర్గభోగదం వరాం వరేణ్యాం వరదాం భక్తానుగ్రహ విగ్రహాం శ్రీవిష్ణోః పదదాత్రీం చ భజే విష్ణుపదీం సతీం. అమ్మవారిని ఈ శ్లోకాలు మొత్తం 97 శ్లోకం నుంచి 107 వరకు అంటే 11 శ్లోకాలు ఉన్నాయి. ఈ 11 శ్లోకాలతోటి భగీరథుడు గంగాదేవిని పూజించి ప్రార్థించాట. అందుకే భగీరథుడి స్థానం ప్రపంచంలో శాశ్వతంగా ఉండిపోయింది, సుస్థిర స్థానం. అమ్మా గంగా తెల్ల చెంపక పుష్పంలాగా స్వచ్ఛమైన వర్ణంతో ఉంటావు, సర్వ పాపాలు నశింపచేస్తావు, నీకు నమస్కారం. శ్రీకృష్ణుడి పాదాల నుంచి పుట్టావు, అందుకే కృష్ణుడితో సమానురాలివి, పరమ సాధ్యమణివి నువ్వు. స్వచ్ఛమైన పుటం పెట్టిన బంగారం వంటి వస్త్రాలు ధరించిన దానివి, రత్నమయమైన అనేక ఆభరణాలు నీవు ధరిస్తావు. వందల కొలది చంద్రుళ్ళు, మామూలు చంద్రుడు కారట, శరత్కాలంలో చంద్రుడు స్వచ్ఛంగా ఉంటాడు. వేలాది శరత్కాలపు చంద్రుల కాంతి నీలో ఉన్నది. నీ ముఖంలో ఎప్పుడూ చిరునవ్వు కనపడుతుంది. నీ యవ్వనం శాశ్వతం, సుస్థిరమైన యవ్వనం నీది, చెరగని యవ్వనం నీది. నారాయణ ప్రియవు నీవు, శాంతస్వరూపుణివి, మహాసౌభాగ్యవతివి. మెడలో మాలతీ పుష్పాలతో తయారు చేసిన మాల ధరించింది ఆ తల్లి. జుట్టుకు కూడా, జడకు కూడా మాలతీ పుష్పాలు ధరించిందిట. ఒళ్ళంతా చందనం పూసుకుంది, సింధూరం అలంకరించుకుంది, రకరకాల కస్తూరి పత్రాలు ఆ శరీరం మీద అలంకారం చేసుకుంది. బుగ్గలకు కూడా పూర్వం కొన్ని రకాల కస్తూరి రాసుకునేవారు, రాసుకుంటే ఆ బుగ్గలు తల మెరుస్తాయి అన్నమాట. ఇప్పటి దౌర్భాగ్యపు మేకప్ కాకుండా, కెమికల్స్ కాకుండా కస్తూరి అలా బుగ్గల మీద చిందించుకునేవారట. తక్క ఇక పెదవులు దొండపండుల్లాగా, పగడాల్లాగా ఎర్రగా ఉంటాయి. అమ్మా, ముత్యాల వంటి పళ్ళవరసనేది, మనోహర స్వరూపిణివి నువ్వు. శ్రీఫలం ఎలా ఉంటుందో అటువంటి ఆకారంలో ఉండే స్తనమండలం నీది. మహాజగన్మాత, పండిన లేక బంగారు అరటి స్తంభాలు లాంటివి నీ తొడలు. దేవేంద్రుడి యొక్క శిరస్సు మీద కిరీటం మీద పెట్టుకున్నాడు. ఆ కిరీటం మీద మందార పువ్వులు ఉన్నాయట. ఆ దేవేంద్రుడు వచ్చి అమ్మవారికి నమస్కారం చేశాడు. నమస్కారం చేయగానే ఆ కిరీటం మీద ఉన్న మందార పుష్పాల్లో ఉండే పుప్పుడు వచ్చి కాళ్ళ మీద పడిందిట. అదిగో అదిగో ఆవిడ పాదాలు అలా ఉన్నాయన్నారు. దీన్ని బట్టి ఆ తల్లి ఎటువంటిదో, ఇంద్రుడు కూడా గంగానదికి తల వంచి నమస్కరించవలసిందే. అలా నమస్కరించగానే ఆయన నెత్తి మీద ఉన్న కిరీటం మీద మందార పుష్పాలు, పారిజాత పుష్పాలు ఉన్నాయి. ఆ పూల పుప్పుడు ఉంటుందిగా పూలలో పొడి, ఆ పొడి వచ్చి ఆవిడ కాళ్ళ మీద పడి ఆ కాళ్ళు అందంగా కనపడతాయట. పూలేసి పూజ చేసినట్టు ఉన్నాయన్నమాట. ఇంకా సూర్యులు, సిద్ధులు, స్వాధ్యులు, మునీంద్రులందరూ నిరంతరం పూజిస్తారు నీ దివ్యపాద పద్మాలు. అమ్మా, తపస్సులు నెత్తి మీద పెట్టుకుంటారు నీ జలాన్ని. మోక్షం కావాలనుకున్న వాడికి ముక్తినిస్తావు నీవు. నీ పాదాలు అటువంటివి. ఎవడైనా కోరిక కోరికుంటే ఆ కోరిక తక్షణం తీరుతుంది నీలో స్నానం చేస్తే. వరాలు ఇవ్వడంలో సామర్థ్యం కలిగిన దానివి. ఇంకా నీ అంత గొప్ప వరాలు ఇచ్చే తల్లి లేదు. భక్తుల కోసం, వాళ్ళని అనుగ్రహించడం కోసం ఒక రూపం ధరిస్తావు, వైకుంఠం ఇస్తావు నీవు. విష్ణుపది అనే పేరుతో నీవు శుభ్రంగా జగత్ప్రసిద్ధికెక్కుతావు. పరమసాధ్వి, గంగానది నిన్ను ఉపాసిస్తున్నాను అని ఈ విధంగా ధ్యానించి, అనేక కళ్యాణాలకు నిలయం స్వర్గం, భూలోకం, పాతాళం, మూడు లోకాలలో తిరిగే ఆ తల్లిని షోడశోపచారాలతో పూజించాలట, అర్చించాలట. షోడశోపచారాలు చెయ్యాలి ఆ సమయంలో. అలాగే ఈ శ్లోకాలతోటే గంగాన దగ్గరికి ఎప్పుడైనా సరే భక్తితో చదవాలి, పూజించాలి. చాలా గొప్ప శ్లోకాలు ఇవి. తదనంతరం రెండు చేతులు జోడించి విష్ణువు బ్రహ్మదేవుడికి ఒక మంత్రం ఉపదేశించాడు. ఆ మంత్రం చదివి ఈ స్తోత్రం పఠించడం చాలా మంచిది. బ్రహ్మదేవుడు ఒకప్పుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళాక, స్వామి జగన్నాయక లక్ష్మీ వల్లభ, నీకు నమస్కారం. నాకు గంగాదేవి మంత్రం, గంగా స్తోత్రం ఉపదేశించమని బ్రహ్మదేవుడు అడిగాట. అప్పుడు ఆయన, బ్రహ్మదేవ నీకు ముందు మంత్రోపదేశం చేస్తున్నాను అని స్వయంగా శ్రీ మహావిష్ణువు బ్రహ్మకు ఉపదేశించాడు మంత్రం. ఓం నమో గంగాయై, ఇది మంత్రం. ఇది గంగాభవాని దివ్య మంత్రం. దీనిని ఆరు అక్షరముల మంత్రం, షడక్షరి అంటారు. ఓం నమో గంగాయై. ఇప్పుడు ఈ మంత్రం జపించిన తర్వాత బ్రహ్మగారు కూడా గంగను స్తోత్రం చేశాడు. అది విష్ణుపది స్తోత్రం అంటారు. ఇందాక చెప్పిన స్తోత్రం ఎవరు చేశారు? భగీరథుడు చేశాడు. ఈ స్తోత్రం బ్రహ్మ చేశాడు. ఆ స్తోత్రం కూడా చెబుతున్నాను విను. శివ సంగీత సంముక్త శ్రీకృష్ణాంగద్రవోద్భవం రాధాంగద్రవ సంభూతాం తాం గంగాం ప్రణమామ్యహం. వినే భక్తులు వెంటనే ప్రణమామ్యహం అనగానే నమస్కారం చెయ్యాలట. యా జన్మ సృష్టే రాధౌ చ గోలోకే రాసమండలే సంవిధానే శంకరస్య తాం గంగాం ప్రణమామ్యహం. గోపైర్గోపీభిరాకీర్ణే శుభే రాధామహోత్సవే కార్తీకీ పూర్ణిమా జాతాం తాం గంగాం ప్రణమామ్యహం. కోటియోజన విస్తీర్ణ దైర్ఘ్యే లక్ష గుణాత్తతః సమావృతాయ గోలోకం తాం గంగాం ప్రణమామ్యహం.
షష్టి లక్షైర్యోజనైర్యా తతో దైర్ఘ్యే చతుర్గుణ సమావృత యా వైకుంఠం తాం గంగాం ప్రణమాం యఘం వింశ లక్షైర్యోజనైర్యా యతో యా తతో దైర్ఘ్యే చతుర్గుణ ఆవృత బ్రహ్మలోకం యా తాం గంగాం ప్రణమాం యఘం త్రింశల్లక్షైర్యోజనైర్యా దైర్ఘ్యే పంచగుణా తతః ఆవృత శివలోకం యా తాం గంగాం ప్రణమామ్యహం షడ్యోజన విస్తీర్ణా దైర్ఘ్యే దశగుణా తతః మందాకిని ఏంద్రలోకే తాం గంగాం ప్రణమామ్యహం లక్షయోజన విస్తీర్ణా దైర్ఘ్యే సప్తగుణా తతః ఆవృత ధ్రువలోకం యా తాం గంగాం ప్రణమామ్యహం లక్షయోజన విస్తీర్ణా దైర్ఘ్యే షడ్గుణితా తతః ఆవృత చంద్రలోకం యా తాం గంగాం ప్రణమామ్యహం యోజనైః షష్టి సహస్రైః దైర్ఘ్యే దశగుణా తతః ఆవృత సూర్యలోకం యా తాం గంగాం ప్రణమామ్యహం లక్షయోజన విస్తీర్ణై దైర్ఘ్యే షడ్గుణితా తతః ఆవృత సత్యలోకం యా తాం గంగాం ప్రణమామ్యహం దశలక్షైః యోజనైర్యా దైర్ఘ్యే పంచగుణా తతః ఆవృత యా తపోలోకం తాం గంగాం ప్రణమామ్యహం సహస్రయోజనా యా చ దైర్ఘ్యే సప్తగుణా తతః ఆవృత జనలోకం యా తాం గంగాం ప్రణమామ్యహం సహస్రయోజనా యా చ దైర్ఘ్యే సప్తగుణా తతః ఆవృత యా చ కైలాసం తాం గంగాం ప్రణమామ్యహం విస్తీర్ణ దశయోజన తతో దశగుణాదైర్ఘ్యే తాం గంగాం ప్రణమామ్యహం క్రోశైవ మాత్ర విస్తీర్ణ తతక్షీణాన్న కుత్రచిత్ క్షితౌ చ అలకనంద యా తాం గంగాం ప్రణమామ్యహం సత్యే యా క్షీరవర్ణా చ త్రేతాయామిందుసన్నిభాః ద్వాపరే చందనాభా చ తాం గంగాం ప్రణమామ్యహం జలప్రభా కలౌ యాచ నాన్యత్ర పృథివీతలే సర్గే చ నిత్యం క్షేరాభా తాం గంగాం ప్రణమామ్యహం యస్యాః ప్రభావ అతులః పురాణే చ శృతౌ శృతః యా పుణ్యదా పాపహర్త్రీ తాం గంగాం ప్రణమామ్యహం యత్తో యకణికా స్పర్శః పాపినాం చ పితామహః బ్రహ్మహత్యాదికం పాపం కోటి జన్మార్జితం దహేత్ ఇత్యేవ కథితం బ్రహ్మ గంగాపద్యైకవింశతిం స్తోత్రరూపంచ పరమం పాపగ్రం పుణ్యబీజకం. ఈ శివ సంగీతానికి ముగ్ధుడై ఒకప్పుడు శివుడు చాలా సంగీతం వాయించాట. ఆ శివుడు పాడుతున్న పాటలకి ఆ సంగీతానికి ఆనందపడిపోయాట కృష్ణుడు. అప్పుడు ఆ ఆనందపడిన కృష్ణుడి శరీరం నుంచి గంగ పుట్టిందిట. అందుకే అటువంటి గంగకి నమస్కారము అన్నారు మొదటి శ్లోకంలో. దీన్ని బట్టి గంగ ఎలా పుట్టిందనమాట, అసలు మొట్టమొదటి గంగాదేవి అవతారానికి మూల కారణం శివుడి యొక్క సంగీతం. ఆ సంగీతానికి పులకించిపోయాడు కృష్ణుడు. అప్పుడు ఆయన శరీరంలో ఒక పొర కరిగి పాదాల నుంచి కిందకి ప్రవహించి అదే గంగానదిగా జగత్తులో ప్రసిద్ధికెక్కింది. అటువంటి గంగానది నీకు నమస్కారం అంటే బ్రహ్మదేవుడు గంగానదిని స్తోత్రం చేశాడు. శరీరంలో రెండు పాయలు ఉన్నాయి. అందులో ఒక పాయ గంగ, రెండో పాయ రాధ. రాధాదేవి కూడా అప్పుడే నృత్యం చేస్తుంటే ఆవిడ శరీరం నుంచి కూడా నది ప్రవహించింది. ఆ రెండూ కలిస్తే గంగ అయ్యిందన్నమాట. అలాగా ఇటు కృష్ణుడి శరీరం నుంచి అటు రాధా శరీరం నుంచి కరిగి నీరై ప్రవహించి ఇప్పుడు భూలోకంలో గంగానదిగా ప్రత్యక్షమైన తల్లి నీకు నమస్కారం. ఒకప్పుడు సృష్టికి ఆదికాలంలో గోలోకంలో రాసమండల మధ్యంలో శంకర సమక్షంలో ఆవిర్భవించావు తల్లి నువ్వు. ఎప్పుడుట, కార్తీక పూర్ణిమ నాడు ఆవిర్భవించిందిట కృష్ణుడు గోలోకంలో నృత్యం చేస్తున్నప్పుడు రాధామహోత్సవ సమయంలో. కోటి యోజనాల విస్తీర్ణం కలిగి అంతకంటే లక్ష రెట్లు ఎక్కువగా విస్తృతంతో గోలోకంలో ప్రవహిస్తుంది గంగ. ఇక్కడ ఒకతోటే కాదు, గోలోకంలో కోటి యోజనాల విస్తీర్ణం లక్ష రెట్లు విస్తృతతో ప్రవహిస్తుంది గోలోకంలో. ఏ ఏ లోకాలలో గంగ ఎలా ప్రవహిస్తుందో చెప్పారు. 60 లక్షల యోజనాల విస్తీర్ణం కలిగి అంతకి 4 రెట్లు అంటే 4 60లు 240 లక్షల యోజనాల పొడవుతో వైకుంఠంలో ప్రవహిస్తోంది. 20 లక్షల యోజనాల విస్తీర్ణం కలిగి 4 20లు 80 రెట్ల పొడవుతో బ్రహ్మలోకంలో ప్రవహిస్తోంది ఈ నది. 30 లక్షల యోజనాల విస్తీర్ణం కలిగి 150 లక్షల పొడవుతో శివలోకంలో ప్రవహిస్తోంది గంగ. 6 యోజనాలు విస్తరించి
దానికి 10 రెట్లు విస్తృతంతో, అంటే 60 యోజనాలు విస్తృతయి ఇంద్రలోకంలో స్వర్గంలో ప్రవహిస్తోందిట. 100 యోజనాల విస్తీర్ణం కలిగి దానికి 7 రెట్లు పొడుగుతో ధ్రువలోకం, ధ్రువుడున్నాడే ఆ మండలంలో ప్రవహిస్తోందిట. 100 యోజనాల విస్తీర్ణం కలిగి 6 లక్షణాల వైశాల్యంతో చంద్రలోకంలో ప్రవహిస్తోందిట. 60,000 యోజనాల విస్తీర్ణం కలిగి 10 రెట్లు పొడవు అయి సూర్యలోకంలో ప్రవహిస్తోందిట. 100 యోజనాల విస్తీర్ణం కలిగి అంతకి 6 రెట్ల పొడవుతో సత్యలోకంలో ప్రవహిస్తోందిట. 10 లక్షల యోజనాల విస్తీర్ణం కలిగి అంతకి 10 రెట్ల పొడవుతో తపోలోకంలో ఉందిట ఈ నది. 1,000 యోజనాల విస్తీర్ణం కలిగి అంతకి 7 రెట్లు పొడుగుతో జనలోకంలో ప్రవహిస్తోందిట గంగానది. 1,000 యోజనాల విస్తీర్ణం కలిగి అంతకి 7 రెట్లు పొడువై కైలాసంలో ప్రవహిస్తోంది. 10 యోజనాల విస్తీర్ణం కలిగి దానికి 10 రెట్ల పొడవుతో భోగవతి అనే పేరుతో పాతాళలోకంలో ప్రవహిస్తోంది. 1 యోజనం విస్తీర్ణం కలిగి భూమి మీద ప్రవహిస్తోంది. సత్యయోగంలో క్షీరవర్ణంతో ఉండేదట, అంటే పూర్వకాలంలో కృతయుగంలో పాలు ఎలా ఉండేవో గంగానది అలా ఉందన్నారు. భగీరథుడు తెచ్చినప్పుడు అమ్మవారి రంగు పాలరంగు, పాపాలు పెరిగిపోయాక పాలు పోయి పాపాలు మిగిలాయి మనకి. అందువల్ల త్రేతాయుగానికి వచ్చేసరికి పాలరంగు పోయి చంద్రుడి వెన్నెల వంటి కాంతి వచ్చింది. ద్వాపర యుగంలో గంధము రంగు వచ్చిందిట. కలియుగంలో జలప్రభ, ఇప్పుడున్న జలరంగు జలవర్ణం వచ్చేసింది. ఇంకా అన్య ప్రదేశాల్లో రకరకాల రంగులతో ప్రవహిస్తూ ఉంటుంది. ఒక్కో చోట ఎర్రగా, ఒక్కో చోట తెల్లగా, ఒక్కో చోట నీలంగా ప్రవహిస్తూ ఉంటుంది. అలా ప్రవహించి స్వర్గంలో మాత్రం నిత్యం క్షీరవర్ణంతో ప్రవహిస్తూ ఉండే ఓ గంగానది, నీ ప్రభావం ఏమని పొగడను, అనంత ప్రభావం నీది, జగన్మాత వినువు. నీలో స్నానం చేసినంత మాత్రమే సకల దోషాలు తొలగిస్తావు. నువ్వు పుణ్యప్రదాయినివి, పాపాలు హరిస్తావు. సకల కలుషాపహారిణి గంగాభవాని, నీకు నమస్కారం. బ్రహ్మదేవుడు ఈ విధంగా విష్ణు ప్రచోదితుడై విష్ణువే ఈ స్తోత్రం చేయమని ఆయనకి ఇస్తే దానితో ఆయన స్వయంగా చేశాడు ఈ స్తోత్రం. ఇది చాలా పవిత్రమైన స్తోత్రం. ఈ విష్ణుపది స్తోత్రాన్ని మనస్సు చెదరనివ్వకుండా చేస్తే దేవేశ్వరి గంగాభవాని ప్రసన్నురాలవుతుంది, అశ్వమేధయాగ ఫలితం ఇస్తుంది. అపుత్రో లభతే పుత్రం, పుత్రులు లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది, పుత్రులు వస్తారు. పెళ్లి కాక బాధపడేటటువంటి వృద్ధ బ్రహ్మచారులకి పెళ్ళి అవుతుంది. రోగగ్రస్తులకి అనారోగ్యం తొలగుతుంది. ఎవడైనా చెరసాల పాలైతే బంధంలో ఉంటే వాడికి విముక్తి కలుగుతుంది. అదృష్టం పెరుగుతుంది, కీర్తి పెరుగుతుంది. కీర్తితో పాటుగా గౌరవించేటటువంటి వాళ్ళు వాడికి సంపదలు కూడా ఇస్తారు. మూర్ఖుడు కూడా పండితుడు కాగలడు ఈ స్తోత్రం నిత్యం పఠిస్తే. ప్రాతకాలాన లేచి శుభప్రదమైన ఈ గంగా స్తోత్రం పఠించేవాడికి అన్ని శుభాలు కలుగుతాయట. కొందరికి అస్తమాటు, చెడ్డ కళలే, దిక్కుమాల కళలు, అవి సుస్వప్నాలు అవుతాయన్నారు. వాళ్ళకి గంగా స్నాన ఫలితం వస్తుంది. నారద వెంటనే కృష్ణ పరమాత్మ ఆదేశించగానే ఇదే స్తోత్రంతో బ్రహ్మదేవుడు చేశాడు ఈ స్తోత్రాన్ని. తర్వాత భగీరథుడు కూడా స్వీకరించాడు. గంగాభవాని భగీరథుడు ఆరాధన చేసినప్పుడు బ్రహ్మస్తోత్రంతో తన స్తోత్రంతో కూడా మరి 2 స్తోత్రాలతో ఆరాధన చేశాడు కనుక అత్యంత ప్రసన్నురాలయ్యింది. తరతరాలుగా ఆయన పేరు మీదుగా భాగీరథిని ప్రవహించింది, ఎంతోమందిని ఉత్తమ గతికి తీసుకెళ్ళింది. ఈ ఉపాఖ్యానం చాలా పుణ్యప్రదం. గంగానది భూలోకానికి దిగిన ఈ కథ ఉందే, చాలా పుణ్యం ఇస్తుంది, మోక్షం ఇస్తుంది, ఆనందం ఇస్తుంది. ఇప్పుడు నారదుడు ఆనందపడిపోయి సదాశివుడు సంగీతం పాడాడంటున్నావు, ఆ సంగీతానికేమో రాధాకృష్ణుల శరీరాలు కరిగి అందులోంచి ఒక పొర కింద ప్రవహించి నీరు ప్రవహించిందన్నావు. సకల జగత్కారకులు వాళ్ళు, వాళ్లే ద్రవం పొందారంటే చాలా ఆనందం. గోలోకంలో జరిగే సంఘటనలన్నీ నాకు చెబుతూ ఉంటే నేను ఆనందిస్తూ ఉంటాను. అటువంటి కథలు క్లుప్తంగా కాకుండా బాగా చెప్పమన్నట్టు. సరే చెబుతున్నా విను. ఒకప్పుడు గోలోకంలో కార్తీక మాస పూర్ణిమ, ఎప్పుడు కార్తీక పూర్ణిమ అంటే పరమాత్ముడు కృష్ణుడికి చాలా ఇష్టం. గోలోకంలో రాధా సమేతుడై అద్భుతమైన నృత్యం చేయడానికి వచ్చాట. ఇదే కళ్ళారా చాలా చిత్రం ఏంటో తెలుసా అండి, రాధామాధవులు కార్తీక మాసంలో గోలోకంలో ఈ నృత్యం చేస్తే ఇదే కళ్ళకి కట్టినట్టు అయ్యిందట భక్త జయదేవుడికి. ఆయన చెప్పాడు, నా కళ్ళ ముందు కనబడి నేను జయదేవుడు అష్టపదులు రాశానని చెప్పుకున్నాడండి ఆయన. ఆయన సరదాగా రాయల. అందుకే ఆయన అన్నాడు, యది హరిస్మరణే సరసం మనో యది విలాస కళా సుకుతూహలం మధుర కోమల కాంత పదావళి
శృణు సదా జయదేవ సరస్వతీ, జయదేవ సరస్వతీ.
హరిస్మరణ చెయ్యాలి అని ఎవరికైనా కుతూహలం ఉంటే, ఏది హరిస్మరణే సరసం మనో మనస్సు. హరిస్మరణ చెయ్యాలనే రసంలో మునిగిపోతే, సరసం అంటే అనమాట ఆనంద రసంలో మునిగిపోతే, అది అటువంటి వాళ్ళు ఈ జయదేవుడి పదాలు వినండి, అది యథాతథంగా నా కళ్ళ ముందు ఆ రాధామాధవులు నృత్యం చేసి క్రీడించినవన్నీ రాశాను అన్నాడు. ఆయన అద్భుతంగా రాసి పారేశాడు. ఆయన ఆ కార్తీక పూర్ణిమ నాడు మాత్రం అక్కడ జరిగే మహోత్సవం వర్ణించలేం, అలవి కానిది. దివ్య గోలోకం అది, పరంధామం అది, రాధామహోత్సవం జరుగుతుందిట. అప్పుడు స్వయంగా కృష్ణుడు వచ్చి రాధాదేవిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. సింహాసనం అంటే ఫైబర్ కుర్చీ కాదు, అక్కడ అద్భుతమైన నిజమైన రత్న సింహాసనం, మృదువైన పానుపు వేశారు. దాని మీద రాధాదేవిని కూర్చోబెట్టి స్వయంగా శ్రీకృష్ణుడు పుష్పాలతో సహస్రనామంతో అమ్మవారిని రాధాదేవిని పూజించాట. ఆ తర్వాత రాసమండల మధ్యలో ఆమెతో పాటు పక్కనే సింహాసనం మీద కూర్చున్నాడు. కృష్ణుడు పూజించగానే ఆ అమ్మవారి పక్కన వెళ్ళి ఆయన కూర్చోగానే మహర్షులు సకల దేవతలు మనువులు వచ్చి కృష్ణుడి చేత పూజింపబడిన రాధని పూజించారు, కృష్ణుడిని పూజించారు, ధన్యులయ్యారు. ఆ సకల దేవతా సభామధ్యంలో కృష్ణ భక్తితో అక్కడికి చేరాడు పరమేశ్వరుడు. సరస్వతి కూడా వచ్చింది. అప్పుడు సరస్వతీదేవి, రాధామాధవులారా మీరిద్దరూ కూర్చుని ఉన్నారు ఏక ఆసనం మీద, ఈ పర్వదినన్నాడు మిమ్మల్ని నేను సంగీతంతో ఆనంద పెడతానని అమ్మ జగన్మాత కచ్చపి అంటారా వీణ, జగన్మాత సరస్వతి చేతిలో వీణ దాని టీం టీం అని మధురంగా వాయిస్తున్నది, దివ్య సంగీతం పాడింది. ఆ సంగీత మాధుర్యానికి జగత్తంతా ప్రసన్నమైపోయింది. సరస్వతీదేవి సంగీతం పాడితే ప్రపంచం పులకించిపోదా, రాధాకృష్ణులు కూడా ఆనందం పొందారు. బ్రహ్మదేవుడు సరస్వతీదేవి సంగీతానికి ప్రసన్నుడై ఉత్తమమైన రత్నాలహారం ఆవిడికిచ్చి సత్కరించాట, రత్నాలహారం ఇచ్చాడు. శివుడు అఖిల బ్రహ్మాండాలలో దుర్లభమైన ఒక దివ్యమణినిచ్చాట. కృష్ణ పరమాత్మ కూడా సరస్వతీదేవి ఆ గానానికి మెచ్చుకుని ఆ వాయిద్యానికి కౌస్తుభమణిచ్చాడు. రాధాదేవి రత్నాల హారం ఇచ్చింది. నారాయణుడు దివ్య పుష్పమాల ఇచ్చాడు. శ్రీ మహాలక్ష్మి చెవులకు పెట్టుకునే అమూల్య రత్న కుండలాలు ఇచ్చింది. సరస్వతీదేవికి వీళ్ళంతా ఇచ్చారట. ఇంకా విష్ణుమాయ, ఈశ్వరి, దుర్గా, నారాయణి, ఈశాన అనే నామాలతో విఖ్యాత అయిన జగన్మాత అంబికాదేవి, పార్వతీదేవి కూడా ఆ సమయంలో అక్కడ ప్రత్యక్షమైంది. వీళ్ళంతా మెచ్చుకున్నారు సరస్వతీ గానానికి. ఇక సాక్షాత్తు జగదంబ అఖిలేశ్వరి జగన్మాత ప్రత్యక్షమై, ఆవిడంత తేలిక ప్రత్యక్షం అవదు, కరిగిపోయింది. ఆ తల్లి ప్రత్యక్షమై సరస్వతీదేవికి మామూలు కానుక కాదు, నీ మనస్సులో పరమాత్మ మీద భక్తి, అనేక విద్యలు విద్యాదేవతగా శాశ్వతంగా కీర్తి పొందేలాగా మానవులు సరస్వతిగా, విద్యా సరస్వతిగా, శ్రీ విద్యా సరస్వతిగా, జ్ఞాన సరస్వతిగా నిన్ను పూజిస్తారు అన్నది. జ్ఞాన సరస్వతిగా పూజిస్తారనే మాట ఖచ్చితం చూసారా, జ్ఞాన సరస్వతి వచ్చింది. శ్రీ విద్యా సరస్వతి ఆవిడ కూడా తొందరలో ప్రణవపీఠంలో వస్తుంది, ఆ రకంగా పూజిస్తారు నిన్ను అని ఆ సరస్వతీదేవిని ఆశీర్వదించిందట. ధర్మదేవత కూడా వచ్చింది. సరస్వతీదేవిలో ధార్మిక బుద్ధిని పెంపొందించింది. జగత్తులో సరస్వతీదేవి కీర్తిని వ్యాపింపచేశాడు ధర్మదేవత. అగ్నిహోత్రుడు చిన్మయమైన వస్త్రాలు ఇచ్చాట. వాయుదేవుడు మణులతో తయారు చేసిన ఖాళీ పట్టాలుంటాయిగా, ఆ పట్టాలు గజ్జెలు ఇచ్చాట అమ్మవారికి. సదాశివుడప్పుడు బ్రహ్మదేవుడు కోరగా అనన్యభక్తితో నేను హరిస్మరణ చేస్తాను, సరస్వతీదేవి నువ్వు ఇప్పుడు వీణ వాయించి నేను పాడతానన్నట్టు. ఇక సంగీతం అంటే ఆయన సొత్తు, శివుడే సంగీతం అంటే. నాట్యానికి నటరాజు, సంగీతానికి ఆ పరమాత్ముడు ఇక పులకించిపోతాడు. సామగాన లోలుడు అని పేరు పరమశివుడికి. చక్కగా పాడటం మొదలెట్టాడు, పులకిత గాత్రుడయ్యాట. ఆ దివ్యగానం విన్నారంతా, అసలు జగత్తు మైమూరచిపోయింది. సమస్త లోకేశ్వరుడైన శివుడు పాడితే ఇంకది ఆనందం కాకమవుతుంది. ఆ దివ్య అనుభూతి పొందేశారు ప్రతి వ్యక్తి. అతి కష్టం మీద ఇహలోకంలోకి వచ్చారట వాళ్ళు, లేకపోతే వాళ్ళు వేరే పరమశివంలోకి పొందిపోయారు, వేరే లోకానికి వెళ్ళిపోయారు వాళ్ళు ఆ గానమాధుర్యానికి. ఆ మరుక్షణం మొత్తం రాసమండలం అంతా జలంతో నిండిపోయింది. శివుడు పాడుతూ ఉంటే తెలియకుండానే శ్రీకృష్ణుడి చర్మం కరిగిపోయి అందులోంచి నీరు వచ్చేసింది, రాధాదేవి శరీరం మీద చాలా నీరు వచ్చేసింది. అప్పటికి కానీ వాళ్ళు ఇహలోకంలోకి చూస్తే కాళ్ళమేంచి నీళ్లు ఎడుతున్నాయి ఏమిటో చూస్తే, ఈ శివుడి యొక్క గానామృతానికి ఆ గానమాధుర్యానికి ఇటు రాధాదేవికి ఇటు కృష్ణుడికి ఇద్దరికి కూడా శరీరంలో పొరలు కరిగి నీళ్ళయిపోయాయి. తదేవ గంగా, అది గంగా అని అప్పుడు వాడు స్తోత్రం చేశారు, జయజయధ్వానాలు చేశారు. శహభాష్, ఏమి గానం, ఏమి గానం, లోకేశ్వరుడైన కృష్ణుడిని కరగజేసింది, జగన్మాత రాధని కరగజేసిందని పొగిడారంతా. ఆ జలంలో అంతా స్నానం చేశారు. శ్రీకృష్ణ పరమాత్మ శరీరమే అసలు గంగ అంటే ఆ విధంగా. ఆ దివ్య జలాలు అఖండంగా గోలోకంలో ప్రవహించాయి. బ్రహ్మాది దేవతలంతా, ప్రభో ఇందులో మీ సచ్చిదానంద విగ్రహాన్ని తలుచుకొని స్నానం చేస్తామన్నారట. అప్పుడు అశరీరవాణి ఇలా అంది, నేనే జగన్మాతని, నేనే కృష్ణుడి యొక్క విగ్రహంలో ఉన్నదానిని, నా రూపంలో ఒక భాగమే ఈ రాధ, నేనే అంబికని, నేనే జగన్మాతని, నేనే సర్వేశ్వరిని, నా అనుగ్రహంతో పరమేశ్వరుడు పార్వతిని భార్యగా పొందాడు, ఈ బ్రహ్మేమో వాణిని పొందాడు, ఆ విష్ణువు లక్ష్మిని పొందాడు, మీ అందరికీ ఆనందం కలగజేయడానికి, భూలోకంలో మానవులకు మోక్షం కలగడానికి ఈ దివ్య నదీ జలాన్ని ఈయన శరీరం నుంచి ప్రవహింపజేశా, శంకర గానామృతం ఈ జల రూపంలో వేటుకొచ్చింది, ఇది పరమ పవిత్రం, భూలోకంలో అందరినీ పవిత్రం చేసేటటువంటి గంగలో మీరంతా స్నానం చేయండి అని ఆకాశవాణి రూపంలో అమ్మవారు అన్నదట. అది మొట్టమొదట గంగానది భూలోకంలోకి వచ్చినది. గంగాతోయముపస్పృశ్య మిథ్యా యదివదే జనః సయాతి కాలసూత్రం చ యావద్వై బ్రహ్మణో వయః. అందుకే గంగా అనేది కృష్ణుడి శరీరం నుంచి ప్రవహించింది కాబట్టి, అమ్మవారి అనుగ్రహంతో వచ్చింది కనుక, రాధా శరీరం నుంచి వచ్చినది కనుక గంగా జలం పట్టుకుని అబద్ధం ఆడడం మహాపాప. కొంతమంది ప్రతిజ్ఞ చేస్తారు గంగా జలం పుచ్చుకుని ప్రమాణం చేస్తున్నాను అని. గంగాజలం చేతిలో ధరించి ఎవడైనా ప్రతిజ్ఞ చేశాక ఆ ప్రతిజ్ఞ చెయ్యకపోతే బ్రహ్మదేవుడు అయి ఉన్నంతకాలం కాలసూత్రమైన నరకం పొందుతాడు. వేళాకోళం ఆడకూడదు, గంగానదీ తీరంలో అసత్యాలు ఆడకూడదు. అందుకే గంగానదీ తీరంలో ఏదైనా అంటే ఏమండో మీకు చేస్తాం ఇది చేస్తామన్నారు, అది చేసి తీరవలసిందే. అందులో ఉత్తప్పటికంటే ఎప్పుడూ అసత్యం ఆడకూడదు. గంగానదీ తీరంలో అన్న మాట మాత్రం తొందరగా నిలబెట్టుకోవాలట. బ్రాహ్మణోత్తమ నారద, అర్థమైందా నీకు ఆనాడు గంగానది ఎలా ప్రవహించింది? సాచైవం ద్రవరూపాయ గంగా గోలోక సంభవ, గోలోకంలో పుట్టిన ఆ గంగే ద్రవరూపంతో భూలోకానికి వచ్చింది. రాధాకృష్ణాంగ సంభూత భుక్తిముక్తి ఫలప్రద స్థానే స్థానే స్థాపితాస కృష్ణేన పరమాత్మన కృష్ణస్వరూప పరమ సర్వబ్రహ్మాండ పూజిత. రాధాకృష్ణుల శరీరము నుంచి పుట్టినటువంటి ఆ గంగ ద్రవస్వరూపిణి భుక్తి ఇస్తుంది, ముక్తి ఇస్తుంది. శ్రీకృష్ణుడి మాట పరిపాలిస్తూ ఆయన ఏం చెబితే చేస్తుందిగా మరి. అనేక విశ్వములలో ప్రవహించిందిట, సకల చరాచర జగత్తులో ప్రవహించిందిట, అన్ని లోకాలకి సౌభాగ్యం ఇచ్చింది ఆవిడ. శ్రీకృష్ణ స్వరూపిణి అత్యంత ఆదరణీయమని అందరూ ఆమెను పూజించాలి. అటువంటి గంగని సకల భువన బ్రహ్మాండాల్లో ఉండే దేహదారులు పూజించేవారు. పూజించిన తర్వాత ఆ జగన్మాతలో స్నానం చేస్తూ ఉంటారు. నారాయణ ఋషి ఈ కథ చెప్పి గంగాభవాని వారి దివ్యాంశ అనే విషయాన్ని చెప్పాడు. ఈ గంగానది బ్రహ్మగారి కమండలంలోకి కూడా చేరింది. తరువాత ఎలా చేరింది దానికి కూడా నారాయణ మహర్షి విశేషం చెప్పాడు. ఒకనొకప్పుడు దేవతలంతా భూలోకంలోనూ అన్ని లోకాల్లోనూ గంగ ఉన్నది, కానీ ఈ గంగ బ్రహ్మ కమండలంలో ఉంటేనే ఉపయోగం. బ్రహ్మగారు ఎవరినైనా ఆశీర్వదించాలంటే, తపస్సు చేసిన వాళ్ళ మీద నీళ్లు చిలకరించాలంటే ఆయన దగ్గర పవిత్ర విష్ణుపాద గంగ ఉండాలి, విష్ణు పాదోద్భవ అయిన గంగ అక్కడ ఉండాలి అని కోరితే శ్రీమన్నారాయణుడు శీఘ్రకాలంలోనే గంగ అక్కడికి చేరుతుంది అన్నట్ట. తరువాత చాలా కాలం తర్వాత బలిచక్రవర్తి విజృంభించి ఇంద్రుణ్ణి జయించి లోకాలన్నీ పరిపాలించేటప్పుడు శ్రీ మహావిష్ణువు అదితికి కశ్యపుడికి వామనుడిగా జన్మించాడు. ఈ వామనావతారంలో నర్మదా నది దాటి నర్మదా నదీ తీరంలో మహాద్భుతమైన యాగం చేస్తున్న బలిచక్రవర్తి దగ్గరే చేరాడు. ఆయన్ని 3 అడుగులు దానం అడిగాడు. దానం అడిగినప్పుడు ఆ 3 అడుగుల కోసం విజృంభించి జగత్తుని ఆక్రమించాడు ఆయన. ఒక పాదం అలా పైకి లేస్తుందిట, ఆ పైకి లేస్తున్న పాదాన్ని బ్రహ్మదేవుడు జలంతో కడిగాడు. అదిగో ఆ జలమే గంగానది, జగత్తంతా ప్రవహించింది. విశ్వ నదినా నేపారు నైర్మల్యయ్యి అన్నారు. అదే ప్రఖ్యాతికెక్కిన గంగగా ప్రవహించింది. ఆ కాళ్ళు కడగ్గా వచ్చిన నీళ్లు తన కమండలంలో జాగ్రత్తగా పట్టుకున్నాడు. అప్పటి నుంచి శాశ్వతంగా విడిచిపెట్టకుండా గంగానది బ్రహ్మ కమండలంలో ఉండిపోయిందిట. ఆ కమండల జలంతో తరచుగా తపస్సు చేసినటువంటి ఎంతోమంది రాక్షసుల్ని, ఋషుల్ని, దేవతల్ని అనుగ్రహిస్తూ ఉండేవాడు ఆయన. కమండల జలం జల్లితే ఎంతటి వాడైనా మంచి బలవంతుడయ్యేవాడు, ఆరోగ్యవంతుడయ్యేవాడు. అది సామాన్య జలమా? విష్ణు పాదాలు కడగ వచ్చిన జలం గనక. ఇక నారద మహర్షికి ప్రత్యేకమైనటువంటి సందేహం. గంగానది యొక్క ఆవిర్భావం ఎక్కడెక్కడికి వెళ్ళిందో అన్నీ విన్నాం. తులసీదేవి అంటే సాక్షాత్తు మహాలక్ష్మి అంశనే చెప్పుకున్నాం మనం. మహాలక్ష్మి శాపం వల్ల తులసిగా పుట్టింది. లక్ష్మి లక్ష్మి కిందే ఉంటుంది, లక్ష్మిలోని అంశ తులసి కింద పుట్టిందని, ఆ తులసి వల్లి శ్రీహరి అంశ కలిగిన వాడినే వరించిందని. ఆ కథ చాలా పవిత్రమైనదని త్వరలో నీ వర్ణవు, అది కూడా తెలుసుకోవాలి. అంచేత తులసి చరిత్రను చెప్పమని అడగ్గా మంచి ప్రశ్న వేశావు, ఇది కూడా మహాపుణ్యప్రదం. పూర్వం మనువులు 14 మంది ఈ భూమండలాన్ని పరిపాలించారు. స్వయంభువ మనువు, స్వారోచిష మనువు, ఉత్తమ మనువు, తామస మనువు మంది మనువులు. ఇందులో ఇంద్రసావర్ణి అని ఒక మహానుభావుడు ఉన్నాడు, చాలా గొప్ప విష్ణు భక్తుడు. అలా విష్ణు భక్తుడు కదా అని శివద్వేషము లేదు. నిజమైన ఉత్తమోత్తమైన భక్తులకు ఎప్పుడూ కూడా అన్యదేవతా ద్వేషం ఉండదు. వాళ్ళ దృష్టిలో శివుడైనా కేశవుడైనా ఒకటే. అలాంటి ద్వేషభావాలు వాళ్ళు పెట్టుకోరు. ఇంద్రసావర్ణి అలాగే ఉండేవాడు. కానీ అతనికి ఏ దోషంలో కానీ వృషధ్వజుడు అని కొడుకు పుట్టాడు. ఇతనికి చిన్నప్పటి నుంచి శివుడు అంటే చాలా ఇష్టం. ఇంకంతా ఇంత కాదు, శివనామం అంటే పులకించిపోతాడు. శివస్తోత్రం చేస్తే ఎగిరి గంతులేస్తాడు. ఆ ఒక్క భక్తి ఇతనిలో ఉన్నట్టు ఇంకెవరిలో లేదు. కానీ ఇతనిలో ఎంత శివభక్తి ఉందో అంత అన్యదేవత ద్వేషం వచ్చిందంటే చిన్నప్పటి నుంచి. సదాశివుడు ఎప్పుడూ నా ఇంట్లో ఉండగా శివుణ్ణి మాని అన్యదేవతల్ని కొలవను అన్నాడు. కొంతమంది అంతే, రావణాసురుడు కూడా అంతే, పొరపాటు కూడా అన్యదైవాన్ని కొలవను అని ప్రతిజ్ఞ చేశాడు. వాడంటే రాక్షస స్వరూపుడు. ఈయన అలా కాదు కదా, ఏకంగా పరమ పవిత్రుడు ఈయన, ఇంద్రసావర్ణి కుమారుడు. శివభక్తి, విష్ణుద్వేషం. వేదాలు చదివాడు, ఉపనిషత్తులు చదివాడు, ఇతిహాసాలు చదివినవాడే. శివకేశవులకు వేదం లేదని చదివినవాడే. కానీ అజ్ఞానం వల్ల అంగీకరించలా, ఈ తక్కిన శాస్త్రాలని నాకు అనవసరం, ఇవన్నీ తప్పుడు శాస్త్రాలు అనుకున్నాడు. అనుక్షణం విష్ణువుని ద్వేషించాడు. చెవులో విష్ణునామం పడకుండా ఉండడం కోసం చెవులు మూసుకునేవాడు ఎవడన్నా పలికితే వాడి తుక్కు తీసేసేవాడట. ఏమాత్రం ఇంకా ఒక్క విష్ణువే కదా, అన్యదేవతల మీద శ్రద్ధాసక్తులు లేవు. సూర్యుడిని కానీ, ఇంద్రుణ్ణి కానీ, తక్కిన దేవతల్ని కానీ ఎవరిని గౌరవించలేదు అతడు. దురభిమానం పెరిగింది, అహంకారం పెరిగింది. ఒక మనిషి పతనం అవ్వాలి అంటే ఇతర దేవతల మీద ద్వేషం కలగడమే వాడి పతనానికి మూలమవుతుంది అన్నారు. సర్వనాశనం కావాలనే కోరిక ఉన్నవాడు శివుని పూజించి విష్ణువుని తిట్టడమో, లేకపోతే విష్ణువుని పూజించి శివుణ్ణి తిట్టడమో చేస్తాడు. కర్మయోగం వీడికి అలా పట్టుకుంది. ఒకనాడు భాద్రపద మాసంలో మహాలక్ష్మి పూజ వచ్చిందిట. నాకెందుకు మహాలక్ష్మి పూజ, నాకు శివుడు పూజ చేయాలని భాద్రపద మాసంలో మహాలక్ష్మి పూజ చాలా బాగా చేస్తారు. ఆ పూజని చెయ్యనే సరిగా చేసేవాళ్ళని ఆపేశాడు రాజు కదా, మరినా విఘ్నం చేశాడు. మాఘమాసంలో శుక్ల పంచమి, ఇది గుర్తుపెట్టుకోమని చాలాసార్లు చెప్పాను. మాఘ శుక్ల పంచమి అంటే సరస్వతీదేవి ఆవిర్భవించిన తిథి. ఆనాడు సరస్వతీదేవికి అద్భుతంగా అర్చన చెయ్యాలి. ఆ మాఘ శుక్ల పంచమి దినన్నాడు సరస్వతీ పూజ ప్రజలందరూ చేయడానికి సిద్ధపడితే ఆ పూజ చేసిన వాళ్ళకి శిరశ్ఛేద శిక్ష విధించాడు వీడు. దాంతో పూజ ఆగిపోయింది. చివరికి ఆ దాన్ని కూడా పాడు చేశాడు. ఎవరైనా విష్ణు సంబంధమైన యజ్ఞం చేస్తే వాడిని ధ్వంసం చేశాడు. శివుణ్ణి మాత్రమే పూజించాలి, విష్ణు ద్వేషం అన్నాడు. రావణాసురుడు కూడా ఇలాగే, పొరపాటున హరినామం వినపడిందా వాడి తలకాయ ఖండించి పారేస్తాను అని శపథం చేశాడు ఒకప్పుడు ఆయన. రాక్షస లక్షణమే ఇతడిలో కూడా ఉన్నదన్నమాట. అఖిల లోకాలలో తప్పని తనలోక కాదు, మనువు వంశం వాళ్ళు ఇటు ఇంద్రలోకానికి, ఇటు పాతాళలోకానికి, 3 లోకాలకి కూడా ఆధిపత్యం వహిస్తారు. అందువల్ల వాళ్ళను కూడా, దేవతలు కూడా తన అందుబాటులో ఉన్న వాళ్ళను కూడా అదుపులో పెట్టేశాట.
హరనామమే కాని హరినామధేయంబు త్రిజగానెవరు స్మరింపరాదు,
అది వాడిది. హరి నామస్మరణ ఉచ్చారణ కూడా చేయకూడదు శివనామం తప్ప. ఎవడైనా ఒకవేళ పొరపాటున ఆ నామాన్ని ఉచ్చరించాడా, అటువంటి విష్ణుదాసుల చేతులు విరగగట్టి వాళ్ళ నాలుక కోసి తలలు తీసి జుట్టు గొరిగి వాళ్ళని ధ్వంసం చేస్తాను, చెరసాలలో పెట్టేస్తాను ఒకవేళ చంపడానికి ఇష్టం లేకపోతే అని చాటాడు. ఈ వృషధ్వజుడు ఇలా అందరిని అవమానిస్తూ ఉంటే ఒకనాడు సూర్యభగవానుడికి ఆగ్రహం కలిగింది. ఏం దురహంకారం, ఆదివారం నాడు సూర్యుడికి దండం పెట్టవు, ఉత్తర రోజుల్లో సూర్యుడికి అర్ఘ్యప్రదానం చెయ్యవు, శివభక్తి ఎంత ఉన్నదో అంత గొప్ప లక్షణం లేదు నీలో, భక్తి ఉండాలి, తక్కిన దేవతాద్వేషం ఏమిటి, మూఢుడా, మహాలక్ష్మీ వ్రతాన్ని తిరస్కరించావు, సరస్వతీ పూజని కాదన్నావు, ఆరోగ్యమిచ్చే ఆదిత్యుణ్ణి కూడా కాదు పొమ్మన్నావు, శాశ్వతంగా నీకు ఐశ్వర్యం నశించి కటిక దరిద్రుడవై తిండికి లేక బట్టకి లేక అల్లాడిపోని చెప్పించాడు. సూర్యుడి శాపం వల్ల వాడి రాజ్యం పోయింది, చింకి బట్టలతో కటిక దరిద్రుడు అయిపోయాడు. ఇది వెంటనే అలా దారిద్ర్యం రావడంతో వాడు ఊరుకుంటాడా, ఒక్కసారి పాహి శంకర అన్నాడు. దేవ కృపాకర, ఈశ్వర మహేశ్వర కాపాడు. సూర్యుడు శపించాడు, నిన్ను నమ్ముకున్నాను, నిన్ను నమ్ముకున్న నన్ను వీడు ద్వేషించాడు, ఐశ్వర్యం పోగొట్టాడు. భూతిమిచ్చేత్ మహేశ్వరాత్ అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఐశ్వర్యం కావాలంటే మహేశ్వరుణ్ణి ధ్యానం చెయ్యి అని చెబుతున్నాయి. మహేశ్వరుణ్ణి ధ్యానం చేసిన వాడికి ఐశ్వర్యం వచ్చి తీరాలి. అటువంటిది వాళ్ళ ఐశ్వర్యం మొత్తం తరిగిపోయింది. ఇంకా నేను నిన్ను ఏమి కొలిచాను, ఆ కొలిచిన దానికి ఫలితమే వచ్చింది ప్రభు అని మొరపెట్టాట. వృషధ్వజుడు సంకటంలో పడిపోవడం చూసి అందులో తనని మొక్కుకున్నటువంటి వాడిని శివుడు ఉపేక్షిస్తాడా, తక్షణం ఆగ్రహించాడు. ఏం సూర్యదేవా, నీకు ఎంత అహంకారం, భక్తుణ్ణి ఇంత కటిక దరిద్రుణ్ణి చేసి తిండి లేకుండా మార్చేస్తావా అని త్రిశూలం చాలా ధరించి చేతిలో త్రిశూలాన్ని పట్టుకుని భూలోకానికి వచ్చేశాడు. ఆకాశ మార్గంలో అటు ఇటు పారిపోతూ ఉన్న సూర్యుని దండించడానికి దాడికి వచ్చాడు. సూర్యుడు హడిలిపోయాడు. పరమేశ్వరుడు సూర్యుడి మీదకి దాడికి వస్తే సూర్యుడు ఏం చేయగలడాయన్ని. దాంతో తండ్రి దగ్గరికి వెళ్ళాట, కశ్యప ప్రజాపతి దగ్గరికి. నా తండ్రి, నేనేం చేస్తాను, అందులో సకల లోకేశ్వరుడు ఆయన, ఆయన భక్తుడు, అన్యాయంగా శపించావు నువ్వు. వాడు ఏదైనా తప్పుడు పని చేస్తే శివుడికి చెప్పవలసింది, నువ్వు తొందరపడి శపించావు. దాంతో వాడు శివుడి దగ్గర మొరపెట్టాడు, ఈశ్వరుడు వచ్చాడు, ఇది నీకు ముప్పు అంచేత మహాత్మా వెళ్ళు బ్రహ్మ దగ్గరికి పొమ్మన్నట్ట. వెంటనే కశ్యప ప్రజాపతి మాట విని బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మదేవ శుభభాగ్య విధాత నతజన సంత్రాత, కష్టం వచ్చి పడిపోయింది నాకు, అదిగో ఈశ్వరుడు తరువుకు వస్తున్నాడు రక్షించమనగానే శివుడు వస్తున్నాడా, ఓసారి వెకిలి వేషం వేస్తే తలకాయ నరికేశాడు అది ఆయన. ఐదు తలకాయలు ఉండేవి, ఇప్పుడు నాలుగు ముఖాలతో ఉన్నాను, ఈ ఉన్న నాలుగు తలకాయలైనా నాకు దక్కాలి, నేను ఆయనకి వ్యతిరేకంగా నీతో యుద్ధం ఏం చేస్తాను, నీకు సాయం ఏం చేస్తాను, అందరం కలిసి వైకుంఠానికి పోదాం అని బ్రహ్మదేవుడు కశ్యప ప్రజాపతిని, సూర్యుణ్ణి, అందరినీ వెంట పెట్టుకుని వైకుంఠానికి వెళ్ళాట. వైకుంఠానికి వెళ్ళి అక్కడ సర్వలోకేశ్వరుణ్ణి, జగన్నాయకుణ్ణి శ్రీహరిని దర్శనం చేశాడు. శ్రీమన్నారాయణమూర్తి నీల మేఘఛాయ శరీరుడై ఉన్నాడు, సకల శుభంకరుడై ఉన్నాడు. ఆ సమయంలో వేలాది పాదాలతో, హస్తాలతో, నేత్రాలతో దర్శనమిచ్చిన స్వామిని చూడగానే పులకించి సర్వం మరిచిపోయి అమాంతంగా వెళ్ళి పాదాల మీద పడిపోయాట. నమస్కారం చేశాడు. అలా నమస్కారం చేసిన సూర్యుడికి, అతన్ని తీసుకొచ్చిన బ్రహ్మకి, ఆయనతో ఉన్న కశ్యప ప్రజాపతికి, అందరికీ అభయం ఇచ్చాట శ్రీ మహావిష్ణువు. బ్రహ్మాదులారా భయపడకండి, ఒక్కసారి శరణు అంటే చాలు మీకు రక్షణ ఇస్తాను. స్మరంతి ఏ యత్ర యత్ర మాం విపత్తౌ భయాన్వితాః తాన్ తత్ర గత్వా రక్షామి చక్రహస్తః
త్వరాన్విత ఆహా
నాకు ఒక నియమం ఉన్నది. ఎవరైనా ఆపద వచ్చినప్పుడు భయంతో వణికిపోయి ప్రభువు రక్షించు మనసారా నిన్ను కోరుతున్నాం నీ వాణ్ణి అని ఎవడన్నా శరణు వేడితే వాడు ఎవడైనా అవ్వచ్చు, వెంటనే వాడిని రక్షించడానికి నేను వెడతాను, సుదర్శన చక్రధారిని ఈ వాడిని రక్షిస్తాను. ఇదే రామచంద్ర ప్రభు రామాయణంలో చెప్పింది. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చాచితే అభయం సర్వభూతేభ్యో దదాం ఏతద్వ్రతం మమ. ఒక్కసారి ఎవడైనా రామచంద్ర ప్రభు నేను నీవాడిని, తవ అస్మి అంటే నేను నీవాడిని అని అంటే చాలు, అంతే. వాడెవడైనా రాక్షసుడైనా దెయ్యమైనా భూతమైనా వాడికి వెళ్ళి నేను రక్షణ చేస్తాను, ఏ ప్రాణికైనా నేను అభయం ఇస్తానన్నాడే. సర్వభూతేభ్య అంటే సమస్త ప్రాణులకి కూడా అభయం, భయం లేకుండా చేస్తాను. అభయం అంటే ఏమిటి? భయము లేకుండా చేయడమే అభయం. దదామి ఇస్తున్నాను, ఏతత్ వ్రతం మమ ఇది నాకు వ్రతము అన్నాడు ఆయన. ఇది పరమాత్మ లక్షణం, హరి లక్షణం, విష్ణు లక్షణం ఇది. నేను మీరు రక్షించమని కోరారు, సుదర్శన చక్రం ధరించి మరీ మిమ్మల్ని రక్షిస్తాను. పాతాహం జగతాం దేవాహ కర్తాహం సతతం సదా స్రష్టా చ బ్రహ్మరూపేణ సంహర్త శివరూపకః. దేవతలారా, మీ అందరికీ తెలిసినదే అయినా వేదరహస్యం చెబుతున్నాను. బ్రహ్మ రూపంలో కనపడేది, శివరూపంలో కనపడేది, విష్ణు రూపంలో కనపడేది నేనే. సమస్త లోకాలకి కర్తని బోధించేవాణ్ణి నేను. బ్రహ్మరూపంలో జగత్తు సృష్టిస్తున్నా, ఈ విష్ణు రూపంలో రక్షిస్తున్నా, మళ్ళీ ఆ శివరూపంలో సంహారం చేస్తున్నది నేనే. శివోహం త్వమహం చాపి శివుణ్ణి నేను, మీరు నేనే. సూర్యోహం త్రిగుణాత్మక సూర్యుణ్ణి నేనే. త్రిగుణాలు అంటే సప్త రజస్తమో గుణాలు కలిగిన వాణ్ణి నేనే. విధాయ నానారూపంచ కుర్యాం సృష్ట్యాధికాహ క్రియాహ నేనే. రకరకాల రూపాలు ధరించి అనేక కార్యాలు చేస్తున్నాను, సృష్ట్యాది కార్యక్రమాలు చేస్తున్నాను. ఇన్ని రూపాలలో ఉంటే ఈ కానీ ఇన్ని పనులు అవ్వవు కనుక, అందుకని నానా రూపాలతో నానా క్రియలు నిర్వర్తించేది ఉన్నది నేను ఒక్కడే. కాబట్టి మీరేం భయపడకండి, మీకు శుభమే. శివుడు భక్తవశంకరుడు ఆయన. ఆయనకి కోపం రావడం ఎంతో, చల్లారడం అంతే, అంత కరుణాస్వరూపుడు. సూర్యుడు చేసిన తీవ్రాపరాధాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయన కోపగించాడు. ఆయన వల్ల భయపడకండి. శంకరుడంటే అసలు దేవతలలో శ్రేష్ఠుడు, నిజమైన పురుషులు ముగ్గురే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులే పురుషులు అంటారు, వాళ్ళలో శ్రేష్ఠుడు అన్నారు ఆయన. అంత కొంటివాడిగా పిలువబడే తెనాలి రామకృష్ణుడు కూడా ఆయన చాటు అంటారు ఓ పద్యం, ఆయన రహస్యంగా చెప్పిన పద్యం కాబట్టి చాటు అంటారు. అటువంటి చాటుగా ఉండే ఒక పద్యంలో చెప్పాడు, వంకాయ వంటి కూర, ఈ కూరల్లో వంకాయ లాంటి కూర లేదన్నారు, మంచి రుచిగా ఉంటుందని సరిగ్గా వండితేను గుత్తు వంకాయ కూర. లంకాపతి వైరి వంటి రాజును కలడే, మహారాజు అంటే ఇంకా రావణాసురుడికి శత్రువు, రావణుండి చంపినటువంటి రాముడి లాంటి రాజు లేడు, రామరాజ్యం అన్నారు. శంకరుని వంటి దైవము, ఇంకా దైవం అంటే శంకరుడే, శంకరుడి లాంటి దేవత లేడు. పంకజముఖి సీత వంటి పడతి యుగలరే, సాక్షాత్తు సీతాదేవి జగన్మాత ఆదిలక్ష్మి స్వరూపిడు, అటువంటి స్త్రీ లేదు అని. అంచేత దేవత అంటే శంకరుడే, దైవం ఆయన. భక్తులకి ఆత్మ ఆయన, భక్తులంటే తన కొడుకులుగా భావిస్తాడు ఆయన, భక్తులకు అధీనంలో ఉంటాడు, చాలా ఇష్టం ఆయనకి భక్తులంటే. బ్రహ్మదేవ అటువంటి సదాశివుడు. ఈ సుదర్శన చక్రం, ఈ రెండు నాకు ప్రాణం కంటే ఎక్కువ, శివుడు నా ప్రాణం కంటే ఎక్కువే. ఈ చక్రం కూడా, చక్రానికి కూడా అంత విలువ, సామాన్యమైంది కాదు ఈ సుదర్శనం కూడా, నాలో భాగం ఇది. ఈ బ్రహ్మాండాలలో శివుడి వంటి తేజస్శాలి మరొకడు లేడుగాక లేడు. తన సంకల్ప మాత్రంతో కోటాను కోట్ల సూర్యుల్ని, బ్రహ్మల్ని సృష్టించగలడు ఆయన. తలుచుకుంటే చెయ్యలేనిది లేదు, ఆయనకు అసలు అసాధ్యం లేదు ఈ లోకంలో. బాహ్య జ్ఞానం తన్నకించి ధ్యాయతో మాం దివానిశం మన్నామ మద్గుణం భక్తాహ పంచవక్త్రేణ గీయతే. శివుడు మీరెవరూ ఎరగనంత గొప్ప తత్వస్వరూపుడు ఆయన, మహాత్ముడు ఆయన. అసలు ఆయనకి బాహ్య జ్ఞానమే లేదు, ఆ బాహ్య జ్ఞానాన్ని విడిచిపెట్టి సాధారణంగా అంతర్ముఖుడు లోపల లోపలే ఉపాసన చేస్తాడు, చూసేవాడికి బయట వాళ్ళు కనపడతారు. ఇది బాహ్యముఖం, బాహ్య దర్శనం. ఆయనకి బాహ్య దర్శనం లేదు, అంతర్దర్శనమే. ఎప్పుడూ లోపల నన్నే ధ్యానం చేస్తాడు, నేను ఆయనను ధ్యానం చేస్తాను. ఆయన పంచముఖుడు, శివుడికి 5 ముఖాలుంటాయి, సత్యోజాతం, వామదేవం, అఘోరం, తత్పురుషం, ఈశానం. ఈ 5 ముఖాలతో నా దివ్య గుణ నామ సంకీర్తన చేస్తాడు ఆయన. నా గుణాలు, నా నామం చాలా పవిత్రమైనవి, అవి దివ్యమైనవి, వాటిని ఆయన నిత్యం ధ్యానం చేస్తాడు. అసలు యోగులు ఇదే చేస్తారు, నిత్యం ధ్యాయంతి యోగినః అన్నారు.
అహమేవం చింతయామి తత్కళ్యాణం దివానిశం, ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం.
ఎప్పుడు నా ధ్యానం చేసేటటువంటి వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. ఎవరు నిరంతరం నా నామాన్ని, నా గుణాలనే కీర్తన చేస్తారో నేను వాళ్ళని ధ్యానం చేస్తాను. నన్ను వాడు ఎంత బాగా కొలిస్తే నేను వాడిని అలా కొలుస్తాను, మనం మన కూడా అలా కొలుస్తట్టే. నిత్యం ఆ పరమాత్మని మనం ధ్యానం చేస్తే మనల్ని ఆయన సేవిస్తాడు. అంబరీషుడు పూజిస్తే సుదర్శన చక్రాన్ని రక్షణకి పంపలా మరి ఆయన. తనని సేవిస్తే అర్జునుడికి వెళ్ళి సారథ్యం చేశాడు, డ్రైవింగ్ చేసి పెట్టాడు ఆయన పాపం వెళ్ళి యుద్ధరంగంలో. అనేక పర్యాయాలు ఒక్కొక్కసారి అర్జునుడి కోపం వచ్చి కృష్ణుడి చివాట్లు కూడా పెట్టేవాడు, ఏం కృష్ణ ఇలాంటి పని చేస్తావని. అప్పుడు కూడా తట్టుకుని, లేదు ఆయన నేను రక్షించాలి తప్పదు కాబట్టి ఈ పని చేస్తానని వాడు ఆయన. మహాత్ముడు ఆయన, తనని సేవిస్తే తన సేవకులకి సేవకుడే పెడతాట, దాసదాసుడు ఆయన మహాత్ముడు. ఎవరు ఎలా నన్ను ఉపాసిస్తారో నేను కూడా వారిని ఉపాసిస్తాను. ఇదే శ్లోకం భగవద్గీతలో కూడా చెప్పాడు ఆయన, ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. అదే బ్రహ్మవైవర్త పురాణాలు ఇక్కడ కూడా చెప్పారు. అంటే ఎవడు నన్ను ఎలా ఉపాసిస్తున్నాడో నేను వాడిని అలా ఉపాసిస్తా. వాడు నాకు పండు పెట్టాడు, నేను వాడికి ఫలమిచ్చి పూజిస్తా. వాడు నాకు ఫలం ఇవ్వడం మానేసి బొట్టిని అబ్బాయిలు అదిగి లేవలేని తన డబ్బుని దాచుకున్నాడు, నేను అలాగే దాచుకుంటా. వాడు నా మీదకి రాయి విసిరాడు, నేను అలాగే విసురుతాను. నేను విసరడం ఉండదు, నేను వాడు నాకు ఏం చేస్తే వెనక్కి వెళ్ళి వస్తుంది వాడికి. మామూలు భక్తుల వ్యవహారాలు ఇది. ఇంకా అన్యథాశరణం నాస్తి తమ్మేవ శరణమ్మ అంటాడు, ఇహ వాడి బాధ్యత నాది.
శిరస్వరూపో భగవాన్ శివాధిష్టాతృదేవత శివో భవతి యస్మాచ్చ శివంతేన విధుర్భువ.
ఈ బుధులు, బుధాహ విధువు అన్నారు ఇక్కడ. అంటే పండితులకి తెలుసు వాళ్ళు ఏమంటారు వాళ్ళు. అందుకే భగవంతుడైన శివుడు సకల దేవతలకి అధిష్టాన దేవత. శివ అంటే శక్తిస్వరూపం, పరమశక్తి స్వరూపుడై లోకానికి శుభమిస్తున్నాడు కాబట్టి ఆయన్ని శివుడు అన్నారు. అందుకే పండితులు ఆయన నిరంతరం శివుడు శివుడు శివుడని కీర్తిస్తారు, శివుడిగా ఆయన్ని గుర్తించారు. అంచేత అటువంటి పరమేశ్వరుడికి అపచారం చేయకూడదు, ఆ పరమేశ్వరుడికి ఉపచారం చేయాలి. కానీ ఆయన కోపగించడు, ఆ కోపాన్ని నేను ఉపసంహరింపజేస్తాను అంటూ ఉండేలోపు త్రిశూలం చేత ధరించి త్రినేత్రుడు వచ్చేశాడు అక్కడికి నందీశ్వరుడి మీద వైకుంఠానికి. అక్కడి నుంచే చూశాడు ఆయన హరిని, వాహనం దిగాడు ఆయన. అనన్య భక్తితో పరమశాంతస్వరూపుడైన విష్ణువుకి నమస్కారం చేశాడు. లక్ష్మీకాంతుడు ఆయన, చారు లక్షణ భూషణ భూషితుడై ఉన్నాడు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి ఆ హరికి నమస్కారం చేశాట. అప్పుడు ఆయన ఎలా ఉన్నారో చెప్పారు, రత్న సింహాసన ఆరుఢో రత్నాలంకార భూషిత కిరీటమకర కుండలధర చతుర్భుజ. ఆ మహానుభావుడు రత్న సింహాసనం మీద కూర్చున్నాట, నానా రత్నాలంకారాలు ధరించాడు ఆ స్వామి. అద్భుతమైన కిరీటం శిరస్సు మీద ధగధగలాడుతోంది, చెవులకి మకర కుండలాలు ధరించాడు, శ్రీవత్సం అనే లాంఛనం ఉన్నది కుడివైపున, లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంది, వనమాల ధరించాడు, కౌస్తుభమణి ధరించాడు, నడుముకి కటిసొత్రం ధరించాడు, బంగారపు అద్భుతమైన వడ్డాణం ధరించాడు. విద్యాధరులు స్త్రీలు వీళ్ళంతా నృత్యం చేస్తూ ఉంటే ఆ నృత్యాలు స్వీకరిస్తూ ఉన్నవాడు ఓ పక్కన బ్రహ్మ, ఓ పక్కన సూర్యుడు, మరో పక్కన కశ్యప ప్రజాపతి, ఇంతమంది ఉన్నారు. ఆ సమయంలో ఉన్నటువంటి పరమాత్మ దగ్గరకు వచ్చి శంకరుడు నమస్కరించగానే శ్రీహరి కూడా ఆయనకు నమస్కరించాట. వెంటనే బ్రహ్మ, కశ్యప ప్రజాపతి, సూర్యుడిని తోశారు శివుడి కాళ్ళ మీద పడమని, కాళ్ళ మీద పడ్డాట. అప్పుడు అడిగాడు, స్వామి శంకర ఈ సూర్యుడి మీద అలిగి చంపడానికి సోలం పుచ్చుకొచ్చావు, కారణం ఏమిటన్నట్టు హరి, ఏమి ఎరగనట్టు అన్నీ తెలుసుండి కూడా. అప్పుడు ఆ మహాదేవుడు, స్వామి దేవాధిదేవుడివి, అన్నీ ఎరిగిన వాడివి, సర్వజ్ఞుడివి, అయినా నన్ను అడుగుతున్నావు కూడా చెబుతున్నాను. వృషధ్వజ మహారాజు నాకు ప్రాణాధిక భక్తుడు, నిరంతరం నా స్మరణ చేస్తాడు, నా అర్చన తప్ప ఆయనకి మరొక ప్రపంచం లేదు. అటువంటి మహారాజు కటిక దరిద్రుడై నానా కష్టాలు అనుభవించాలి అని ఈ సూర్యుడు అగ్రహోదగ్రుడై శపించాడు. స్వామి నీ కృపకి పాత్రులైన వాళ్ళు జన్మ మృత్యు జర తప్తులై కూడా అందులోంచి బయటపడతారట. వాళ్ళని జన్మ కాని మృత్యువు కాని ముసల్తనం కానీ ఏమీ ఏమీ చెయ్యలేవు. అటువంటి మహానుభావుడివి నువ్వు పరాత్పర. పాపం మరి నా భక్తుడి వాళ్ళ శాపవశాత్తు నశిస్తున్నాడు, వాణ్ణి రక్షించాలి. సూర్యశాపగ్రస్తుడై ఐశ్వర్యహీనుడైపోయాడు, అటువంటి వాణ్ణి నువ్వు కాపాడాలి అనగానే శ్రీహరి చిరునవ్వు నవ్వి, మహాత్మా ఈ సూర్యుడు తరువుకుంటూ నువ్వు ఇక్కడికి వచ్చేలోపు భూలోక కాలమానం చాలా గడిచిపోయింది, అందువల్ల కాలప్రభావాన్ని దాటలేక వృషధ్వజుడు చచ్చేపోయాడు. నీ భక్తుడు కాబట్టి అతడు కైలాసానికి వెళ్ళేటట్టు నేను అనుగ్రహిస్తున్నాను, కైలాసానికి వెళ్ళిపోతాడు, నీకు ఎదురుగుండా దివ్య రూపంతో ఉంటాడు. ఇక ఎటుచ్చెట్టుపోయి సూర్యశాపం వల్ల అతని వంశం వాళ్ళు కూడా కష్టాలు పడకుండా ఉండాలి. శాపం వస్తే వంశం అంతా దారిద్ర్యంతో ఉంటుంది. సూర్యశాపం వల్ల ఈ మనువే కాదు, అతని వంశంలో ఉన్నటువంటి ఆ వృషధ్వజుడి యొక్క సంతానం కూడా దరిద్రంతో ఉన్నారు. చిట్ట చివరికి ఇప్పుడు ఆ వంశంలో కుశధ్వజుడు, ధర్మధ్వజుడు అని ఇద్దరున్నారు. ఆ ఇద్దరు రాజ్యభ్రష్టులై కట్టు బట్టలు లేక తినడానికింత తిండి లేక అల్లాడిపోతున్నారు, దుఃఖిస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఐశ్వర్యం కావాలి, నీ భక్తుల వంశంలో పుట్టిన వాళ్ళకి ఐశ్వర్యం ఇవ్వాలి. నువ్వు మాట్లాడకుండా తిరిగి భూలోకానికి వెళ్ళి మహాలక్ష్మీదేవిని ఉపాసించే మార్గం చెప్పు వాళ్ళకి. సూర్యుడు పొరపాటున కానీ కావాలని కానీ చెప్పిస్తే దారిద్ర్యం పొందిన వాడికి మళ్ళీ దారిద్ర్య విముక్తికి మహాలక్ష్మి ఉపాసన శరణ్యం. ఇదిగో ఈ బ్రహ్మ వివర్త పురాణంలో 13వ అధ్యాయంలో చాలా బాగా చెప్పారు ఆ విషయం. మహాలక్ష్మీదేవిని ఏ రీతిగా ఉపాసిస్తే శాపాలకు గురైన వాళ్ళు, కటిక దరిద్రులు, వ్యాపారంలో అభివృద్ధి పొందిన వాళ్ళు ఎలా అయిపోతారో చెప్పారు ఇందులో. అంచేత మీకు కూడా ఒక గొప్ప శుభవార్త ఏంటంటే, అక్టోబర్ నెలలో 25, 26, 27 మూడు తారీఖులు కూడా మహావైభవంగా ఈ బ్రహ్మవైవర్తాది పురాణాలలో చెప్పబడిన రీతిలో మహాలక్ష్మి యాగం కొత్త ప్రణవపీఠంలో జరుగుతుంది, నూతన ప్రణవపీఠంలో ఆ స్థలంలో. ఆ విశేషాలన్నీ కూడా తర్వాత మనం తెలుసుకుందాం. ఎందుకంటే మహాలక్ష్మీదేవి ఉపాసనే ఇప్పుడు సూర్యుడి శాపం వల్ల నానా బాధలు పడుతున్న ఆ వృషధ్వజ వంశస్థులు కుశధ్వజ ధర్మధ్వజులకి మూలం శరణ్యం. ఆ మహాలక్ష్మిని ఉపాసిస్తే వాళ్ళకి కూతురుగా కూడా పుడుతుంది ఆ వంశంలో, ఆమె అనుగ్రహంతో వాళ్ళు మళ్ళీ సంపన్నులు అవుతారు, రాజాధిరాజులు అవుతారు అనగానే వెంటనే శంకరుడు అక్కడి నుంచి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. సూర్యుడిని క్షమించాడు, బతుకు జీవుడు అనుకుని సూర్యుడు కూడా వెళ్ళిపోయాడు. ఎక్కడ దేవతలు అక్కడికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నారదుడు ఇది వింటున్నాడు, అది మర్చిపోకూడదు మనకి. నారద అసలు విషయం చెబుతున్నా విను, ధర్మధ్వజ కుశధ్వజ మహారాజులు ఇద్దరు కూడా వృషధ్వజ మహారాజ వంశంలో జన్మించిన వాళ్ళు. వాళ్ళ దగ్గరకు వచ్చాట ఒకనాడు పరమేశ్వరుడు. శ్రీహరి మీకు ఆజ్ఞాపించాడు, ఆజ్ఞ నెరవేర్చండి, వెంటనే నెరవేర్చండి, ఆలస్యం చెయ్యకండి. ఎప్పుడో మీ వంశస్థుడైన వృషధ్వజ మహారాజు గారు సూర్యశాపానికి గురయ్యాడు, అందువల్ల మీకు ఈ జన్మలో దారిద్ర్యం పట్టుకుంది. అది పోవడానికి మహాలక్ష్మిని గురించి ఘోర తపస్సు చెయ్యండి, యజ్ఞం చెయ్యండి, ఆమె కృపకి పాత్రులవ్వండి అనగానే వెంటనే వాళ్ళిద్దరూ శంకరుడి దగ్గర మహాలక్ష్మి మంత్రం స్వీకరించారట. మూలమంత్రం ఉంటుంది, ఆ మంత్రంతో యజ్ఞం చేస్తారు, చేశారు వాళ్ళు. అమ్మ లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యింది. మీ ఇద్దరు ఐశ్వర్యవంతులు అవుతారు, మంచి సంతానవంతులు అవుతారు అని వరమిచ్చిందట. లక్ష్మీదేవి అనుగ్రహం అంటే మాటల ఆ జగన్మాత లక్ష్మీదేవి ధగధగలాడిపోతున్న తామర పువ్వులో, ఎర్ర తామర పువ్వులో దర్శనమిచ్చిందిట, నాలుగు చేతులతో దర్శనమిచ్చిందిట. చుట్టూత దేవతా స్త్రీలు సిద్ధులు ఆ తల్లిని సేవిస్తున్నాయి, నవనిధులు సేవిస్తూ ఉన్నాయి ఆ తల్లిని. అటువంటి తల్లిని జగన్మాతని లక్ష్మీదేవిని చూచి పులకించిపోయారు వాళ్ళు. యాసా పద్మాసనస్థ విపుల కటితటి పద్మపత్రాయతాక్షి
గంభీరావర్తనాభిస్తనభరణమితాశుభ్రవస్త్రోత్తరీయ లక్ష్మీ దివ్యై గజేంద్రైర్మణిగణఖచితై స్నాపిత హేమకుంభై నిత్యం సా పద్మహస్త మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తాగా.
ఆ తల్లి పద్మాసనం మీద తామర పువ్వు మీద ఉంటుందట లక్ష్మీదేవి. విశాలమైనటువంటి కటితటం కలిగినది ఆమె. పద్మపత్రాయతాక్షి తామర పువ్వుల వంటి విశాలమైన కళ్ళు కలిగినది, లోతైన గంభీరమైన నాభి కలిగినది. శుభ్రవస్త్రోత్తరీయ పవిత్రమైన ఏమి మలినం లేని వస్త్రాలు ధరిస్తుందట. అటువంటి లక్ష్మీదేవిని గజము దిగ్గజములు అని పిలవగలిగేటటువంటి ఏనుగులన్నీ వచ్చి తొండాలతోటి బంగారపు కొండలు తెచ్చి ఆ నీళ్లతో అభిషేకం చేస్తున్నారట. స్నాపిత హేమకుంభై అన్నమాట వాళ్ళు బంగారపు కొండలు. అవి బంగారపు కొండలు తీసుకుని తొండంతో మామూలు ఏనుగులు కావు, ఈ సర్కస్ ఏనుగులు పీరుగులు కాకుండా దిగ్గజాలు, బలమైన ఏనుగులు. ఆ ఏనుగులు వచ్చి బంగారపు కొండలతో స్వచ్ఛమైన ఆకాశ జలం పట్టుకొచ్చి అమ్మవారి మీద పోస్తూ ఉంటే ఆ జలంతో తాను అభిషేకం చేయించుకుంటున్నది ఆవిడ. అటువంటి పద్మహస్త చేతులు తామర పువ్వు లీలా కమలం ధరించింది ఆ తల్లి. అటువంటి తల్లి మమ వసతు గృహే, మమ గృహే వసతు అంటే నా ఇంట్లో ఉండుగాక. సర్వమాంగళ్యయుక్త అన్ని శుభములతో కూడిన లక్ష్మి ఉండాలి మా ఇంట్లో అని ధ్యానం చేయగానే ఆ తల్లి వారికి వరాలు ఇచ్చిందట. కుశధ్వజుడు ఉన్నాడు అందులో ఒక ఆయన, ధర్మధ్వజుడు కుశధ్వజుడు అని చెప్పాం ఇద్దరు కూడా ఆ వంశస్థులు. అందులో కుశధ్వజుడి భార్య పేరు మాలావతి. ఆ మాలావతితో అందిటమ్మా నీకు నా అంశతో, లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది, లక్ష్మిలో ఒక కళ, లక్ష్మీ కళ నీకు కూతురుగా పుడుతుంది అనగానే ఆవిడ చాలా సంతోషపడింది. లక్ష్మీదేవిని శుక్రవార వ్రతాలతో రోజు పూజించేది. చివరికి లక్ష్మీదేవి వరప్రభావంతో ఒక కూతురు పుట్టింది. ఆమె పుట్టి పుట్టగానే ఆశ్చర్యకరంగా పద్మాసనం వేసి కూర్చుందిట. కూర్చుని వెంటనే శ్రీ సూక్తం పురుష సూక్తం వేదాలు అద్భుతమైన కంఠంతో పఠించింది. మరి మామూలుగా కాదనమాట, అసలు ఆవిడ కంఠమెత్తి చదువుతూ ఉంటే లోకాలు పులకించిపోయాయి. ఆమె వేదనాదం చేసింది, వేదాలు ఉచ్చారణ చేసింది. మహాపండితులు కూడా అంత అద్భుతంగా స్వరంతో ఉచ్చారణ చేయలేరు. మహాన్యాసాదులన్నీ అద్భుతంగా చదివేసింది ఆమె. వెంటనే ఆమెను అందరూ భూతాలన్నీ అక్కడ చేరి, పండితులు అక్కడ చేరి, దేవతలంతా అక్కడ చేరి, అహో ఈ తల్లి అద్భుతంగా వేదోచ్చారణ చేసింది, సా వేదవతి అన్నారు. వేదవతి అని పేరు పెట్టారు ఆవిడకి. వెంటనే వేదాలను అలా ఉచ్చరించింది కాబట్టి ఆ తల్లికి వేదవతి అని పేరు వచ్చింది. వేదం అలా చదివి లేచి నిలబడిందట. పుట్టి పుట్టగానే నిలబడటం, అందమైన రూపం ధరించిందట మహాలక్ష్మి స్వరూపం. ప్రపంచం పులకించిపోయింది. తండ్రి నీకు ఐశ్వర్యం ఈనాటి నుంచి, నేను కారణ జన్మురాలని, నా పుట్టుకతోటి నీకు ఐశ్వర్యం రావాలి కాబట్టి నీ ఇంట్లో పుట్టా, నాకు ఆ శ్రీహరే వల్లభుడు అంచేత విష్ణువు నాకు భర్త అవ్వాలనే ఉద్దేశంతో ఇప్పుడే నేను అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటాను అని ఆ క్షణమే అడవికి వెళ్ళిపోయింది ఆమె. అడవిలో దివ్య ఆశ్రమ నిర్మాణం చేసుకుంది. ఎవ్వరు ఎంత వారించినా వినలేదు. ఘోర తపస్సు చేయడానికి పోయింది, సంసార సుఖాలు విడిచిపెట్టింది, పరమ విరాగిణి అయ్యింది, పురుషోత్తముణ్ణి ఆయన దివ్య చరణాలని నిశ్చల భక్తితో ఆశ్రయించింది. పుష్కర క్షేత్రం అంటే రాజస్థాన్లో ఉంది ఇప్పుడు మనకు అజ్మీర్ దగ్గర, ఆ క్షేత్రంలో మన్వంతర కాలం శ్రీహరిని గురించి తపస్సు చేసిందిట. అంతకంతకీ ఆవిడ శరీరం దృఢమయ్యిందిట, అందంగా కాంతితో ఉందిట. అన్నం నీరు మానేస్తే శరీరం శుష్కించాలి. ఈవిడ సాక్షాత్తు వేదస్వరూపిణి గనక, వేదమాత గనక, మహాలక్ష్మీదేవి గనక, ఆమె అంతకంతకీ సౌందర్యవతి అయ్యింది, కాంతివతి అయ్యింది, ఆరోగ్యవతి అయ్యింది, దృఢమైన శరీరంతో నిలబడిందట. శ్రీహరిని ధ్యానం చేస్తూనే ఉండేదనమాట. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అలా ధ్యానం చేస్తూనే ఉన్నదా తల్లి. చివరికి ఆకాశంలోంచి వాక్కు వినపడింది, అశరీరవాణి అంటారు. మాట వినపడుతుంది, రూపం కనబడదు. అమ్మా
నీకు శ్రీకా శీఘ్ర కాలంలోనే హరిదర్శనం అవుతుంది. నీకు ఆయన వల్లభుడవుతాడు. తపస్సు విడిచిపెట్టమంటే విడవలేదట ఆవిడ. అబ్బే, నాకు ఆ హరిదర్శనమయ్యేదాకా తపస్సు మానను అని అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి గంధమాదన పర్వతానికి వెళ్ళింది, బదరికాక్షేత్రం దగ్గరికి. గంధమాదన పర్వతం మీద అచంచలమైన మనస్సుతో మళ్ళీ హరిని ఆరాధన చేయడం మొదలెట్టిందిట. హరిస్మరణ చేసుకుంటూ కాలక్షేపం చేస్తోంది. ఆ సమయంలో కైలాస పర్వతానికి వెళ్ళాడు రావణాసురుడు. రావణాసురుడు కైలాస పర్వతం మొత్తం పెకలించేశాడు. పెకలిస్తే చాలా ఆగ్రహం కలిగింది మహాత్ముడికి, ఈశ్వరుడికి. ఎడంకాలి బొట్టవేలుతో ఒక్క నొక్కు నొక్కాట కైలాస పర్వతాన్ని. దాని కింద పడి వాడి శరీరం అంతా నజ్జునజ్జు అయిపోయింది, పచ్చడైపోయింది, చేతులు నలిగిపోయాయి. దాంతో వాడు పెద్ద రావం చేశాడు. మహాభయంకరమైన ఏడుపు అనమాట. ఆ రావం చేయడం వల్ల రావణుడు అన్నారు. అంతలా ఇంకెవరు ఏడవలేరట. ఏడవాలన్న వాడే ఏడవాలి, ఏడిపించాలన్న వాడే ఏడిపించాలి. వాడు అన్నిటికీ తగిన వాడు, వాడు మూర్ఖుడు. వాడు భయంకరమైన ఆర్తనాదం చేసి శివుణ్ణి ధ్యానం చేశాట. లేకపోతే శివుణ్ణి మొత్తం కైలాసంతో పీక్కుపోతాను, నా ముందు శివుడంతా ఆయనంతా అనుకున్నాడు పాపవాడు. అప్పుడు తెలిసింది బొట్టలు వేలుతో నొక్కితే నేను అయిపోతే నిజంగా ఆయన తన బలమంతా చూపిస్తే ఈ శరీరం ఉంటుందా లేదా అని. పరమ శైవాచార పరులలో అత్యంత ప్రియుడన్న యశము కల్పించినావు, తల్లి కోరిక తీర్పదల్ల చివేడగా ఆత్మలింగము భూప్రేమన సంగినావు, మునుకు వేరుడు దోచుకొనిన లంకాపురి విభవం బుమరల ఇప్పిల్చినావు, తల్లచుటే తడవుగా దర్శన భాగ్యంబు కలిగించి నీడవై కాచినావు. స్వామి భవదీయ దర్శనోత్సాహినగుచుదరియా ఈ వేళ ఈ నిషేధములేల వైరమేలయ్య మరచిన నేరములను కరుణగనవయ్య కైలాసగిరి నివాస. అత్యంత భక్తి శ్రద్ధలతో అప్పుడు వాడికి శరీరం నలిగిపోయి నజ్జైపోయాక అప్పుడు దేవుడు గుర్తుకొచ్చాట. స్వామి, నిత్యం నీ పాదసేవ చేసుకున్నాను, శివభక్తులలో శైవాచార మార్గులలో నా అంత గొప్పవాడు లేడనే కీర్తి కల్పించావు.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు, నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.